ఎజ్రా 1వ అధ్యాయము. కోరెషు రాజాజ్ఞ. యెహోవా తాను యిర్మీయా ద్వారా పలికిన మాటలు నెరవేర్చడానికి పర్షియా రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరంలో రాజు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా రాతపూర్వకంగా చాటింపు వేయించి ఇలా ప్రకటించాడు. పర్షియా రాజు కోరెషు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశములో ఉండే దేవుడైన యెహోవా లోకంలో ఉన్న ప్రజలందరినీ నాకు లోబరిచాడు. ఆయన యూదాదేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరం కట్టించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. మీలో ఆయన ప్రజలందరికీ దేవుడు తోడుగా ఉంటాడు గాక. వారు యూదాదేశంలోని యెరూషలేముకు బయలుదేరి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టాలి. యెరూషలేములో వివిధ ప్రాంతాల్లో మిగిలి ఉన్న ప్రజలు దేవుని మందిరం కట్టించడానికి ఇష్టపూర్తిగా తమ దగ్గరున్న వెండి బంగారాలను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయాలి. అప్పుడు యూదా పెద్దలు, బెన్యామీనీయుల పెద్దలు, యాజకులు, లేవీయులు ఎవరి మనస్సులను దేవుడు ప్రేరేపించాడో వారంతా సమకూడి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరం కట్టడానికి బయలుదేరారు. మిగిలి ఉన్న ప్రజలు ఇష్టపూర్వకముగా ఇచ్చినవి కాకుండా వెండి వస్తువులు, బంగారం, పశువులు, విలువైన వస్తువులు ఇచ్చి వారికి సహాయం చేశారు. ఇవి కాక నెబుకద్నెజరు యెరూషలేము నుండి దోచుకుని వచ్చి తన దేవుళ్ళ గుడుల్లో ఉంచిన యెహోవా మందిర ఉపకరణాలను కోరెషు రాజు బయటికి తీయించాడు. కోరెషు రాజు తన కోశాధికారి మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క వేయించి వాటిని యూదుల అధిపతి శేష్బజారు చేతికి అప్పగించాడు. వాటి మొత్తం లెక్క 30 బంగారం పల్లాలు, 1000 వెండి పల్లాలు, 29 కత్తులు, 30 బంగారం గిన్నెలు, 410 చిన్న వెండి గిన్నెలు, ఇంకా 1000 వేరే రకం వస్తువులు. బంగారు, వెండి వస్తువులు అన్నీ కలిపి 5400. ఈ మొత్తం వస్తువులతో పాటు బబులోను చెర నుండి విడుదలైన వారిని కూడా వెంటబెట్టుకుని శేష్బజ్జరు యెరూషలేముకు తీసుకువచ్చాడు. ఎజ్రా 2వ అధ్యాయము. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు. నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము యూదాదేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్లడానికి అనుమతి పొందినవారు, వారిలో జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, సెరాయా, రియేలాయా, ముర్దెకై, బిల్షాను, మిస్పరేతు, బిగ్వయ్యి, రెహూము, బయనా అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది. పరోషు వంశం వారు 2172 మంది. షెపట్యా వంశం వారు 372 మంది. అరహు వంశం వారు 775 మంది. పహోత్మాయాబు వంశం వారు యేషువ, యోవాబు వంశం వారితో కలిపి 2812 మంది. ఏలాము వంశం వారు 1254 మంది. జత్తు వంశం వారు 945 మంది. జక్కయి వంశం వారు 760 మంది. బానీ వంశం వారు 642 మంది. బేబై వంశం వారు 643 మంది. అజ్గాదు వంశం వారు 1222 మంది. అదోనీకాము వంశం వారు 666 మంది. బిగ్వయి వంశం వారు 2056 మంది. ఆదీను వంశం వారు 454 మంది. ఆటేరు వంశం వారు ఇజ్కియాతో కలిపి 98 మంది. బెజయి వంశం వారు 323 మంది. యోరా వంశం వారు 112 మంది. అషోము వంశం వారు 223 మంది. గిబ్బారు వంశం వారు 95 మంది. బెత్లహేము వంశం వారు 123 మంది. నెటోపా వంశం వారు 56 మంది. అనాతోతు వంశం వారు 128 మంది. అజ్మావెతు వంశం వారు 42 మంది. క్రియాతారీము, కెఫీరా, బెయేరోతు వంశాల వారు 743 మంది. రమా, గెబా వంశం వారు 621 మంది. మిక్మాసు వంశం వారు 123 మంది, బేతేలు హాయి గ్రామం వారు 222 మంది, నెబో వంశం వారు 52 మంది, మగ్బీషు వంశం వారు 156 మంది, వేరొక ఏలాము వంశం వారు 1254 మంది, హారీము వంశం వారు 320 మంది, లోదు హదీదు ఓనో గ్రామాల వారు 725 మంది, ఎరుకో వంశం వారు 345 మంది, సెనాయా వంశం వారు 3630 మంది. యాజకుల్లో యేషువ సంతానమైన యదాయా వంశం వారు 953 మంది, ఇమ్మేరు వంశం వారు 1052 మంది, పషూరు వంశం వారు 1247 మంది, హారీము వంశం వారు 1017 మంది. లేవియా గోత్రానికి చెందిన యేషువ, కద్మియేలు, హుదవ్యా అనే వారి వంశం వారు మొత్తం 74 మంది. గాయకులైన ఆసాపు వంశం వారు 128 మంది. ద్వారపాలకులైన షల్లూము, ఆటేరు, టల్మోను, అక్యూబు, హటీతా, సోబయి అనే వారి వంశం వారు 139 మంది. నితీనీయులకు చెందిన జీహా, అసూపా, టబ్బాయోతు వంశాల వారు, కేరోసు, సియాహా, పాదోను వంశాల వారు, లెబానా, హగాబా, అక్కూబు వంశాల వారు, హాగాబు, సల్మయి, ఆనాను వంశాల వారు, గిద్దేలు, గహారు, రహాయా వంశాల వారు, రెజీను, నెకోదా, గజ్జాము వంశాల వారు, ఉజ్జా, బెషాయి, బేసయి వంశాల వారు, అస్నా, మెహోనీము, నెపూసిము వంశాల వారు, బక్బూకు, అకూపా, అర్హూరు వంశం వారు, బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు, బర్కోసు, సిసేరా, తెమాహు వంశాల వారు, నిజీయాహు, హటీపా వంశాల వారు, సొలొమోను సేవకుల వారసులు సోటయి, సోపేరతు, పెరూదా వంశాల వారు, యహాలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు, సెపట్యా, హట్టీలు, జబాయీముకు చెందిన పొకెరేతు, అమీ వంశాల వారు, నితీనీయులు, సొలొమోను సేవకుల వారసులు మొత్తం 392 మంది. ఇంకా తెల్మేలహు, తెలహర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అనే ప్రాంతాల నుండి మరికొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల వంశాల రుజువులు చూపలేకపోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు. వీళ్ళు దెలయ్యా, టోబియా, నెకోదా వంశాల వారు. వీరు 652 మంది. ఇంకా యాజకుల వారసులైన హాబయ్య, హక్కోజు వంశాల వారు, గిలాదువాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒక ఆమెను పెండ్లి చేసుకున్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు. వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెతికారు గాని వారు తమ యాచక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు. ఊరీము, తుమ్మీము ధరించుకునే ఒక యాచకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు. సమకూడిన ప్రజలు మొత్తం 42,360 మంది అయ్యారు. వీరు కాకుండా వీరి దాసీలు 7,337 మంది, గాయకులు, గాయనీలు 200 మంది ఉన్నారు. వారి దగ్గర గుర్రాలు 736, కంచరగాడిదలు 245, ఒంటెలు 435, గాడిదలు 6,220 ఉన్నాయి. గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి దేవుని మందిరం కట్టడానికి స్వచ్ఛందంగా కానుకలు అర్పించారు. ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్దీ 500 కిలోల బంగారం, 2,800 కిలోల వెండి ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు. యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు గాయకులు, ద్వారపాలకులు, నితీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు. ఎజ్రా 3వ అధ్యాయము. బలిపీఠం తిరిగి కట్టడం. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణాలకు తిరిగి వచ్చి ఏక మనస్సుతో యెరూషలేములో సమావేశమయ్యారు. దైవసేవకుడు మోషే నియమించిన ధర్మశాస్త్రములో రాసి ఉన్నట్టు దహనబలులు అర్పించడానికి యోజాదాకు కొడుకు యేషూవ, యాజకులైన అతని బంధువులు షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు అతని బంధువులు కలిసి ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠం కట్టారు. వారు అక్కడ నివాసం ఉంటున్న వారికి భయపడి ఆ బలిపీఠాన్ని ఇంతకు ముందు ఉన్న స్థలంలోనే నిలబెట్టి దానిపై ఉదయం సాయంత్రం యెహోవాకు దహనబలులు అర్పిస్తూ వచ్చారు. ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు పర్ణశాలల పండగ ఆచరించి ఏ రోజు ఆచరించాల్సిన నియమాలను లెక్క ప్రకారం ఆ రోజుల్లో ఆచరిస్తూ దహనబలులు అర్పిస్తూ వచ్చారు. తరువాత అనుదినం అర్పించాల్సిన దహనబలులు అమావాస్యలకు యెహోవా కోసం నియమితమైన పండుగలకు ప్రతిష్ఠితమైన దహనబలులు ప్రతి ఒక్కరూ తీసుకువచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పిస్తూ వచ్చారు. 7వ నెల మొదటి రోజు నుండి యెహోవాకు దహనబలులు అర్పించడం ఆరంభించారు. అయితే యెహోవా మందిరానికి ఇంకా పునాది వేయలేదు. దేవాలయం తిరిగి కట్టడం ఆరంభించడం. వారు తాపీ పనివారికి వడ్రంగం పనివారికి డబ్బు ఇచ్చారు. ఇంకా పర్షియా దేశపు రాజు కోరేసు తమకు చెప్పిన విధంగా లెబనోను నుండి దేవదారు మానులను సముద్ర మార్గంలో యొప్పే పట్టణానికి తెప్పించడానికి సీదోను తూరు వారికి భోజన పదార్థాలు పానీయాలు నూనె ఇచ్చారు. యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు యెజోదాకు కొడుకు యేషూవ చెరలో నుండి విడుదలై యెరూషలేముకు వచ్చిన వారు అందరూ కలిసి పని ప్రారంభించారు. 20 సంవత్సరాలు నిండిన లేవీయులు యెహోవా మందిరం కట్టే పనికి నియమితులయ్యారు. యేషూవ కొడుకులు సహోదరులు కద్మీయేలు అతని కొడుకులు యూదా కొడుకులు హేనాదాదు కొడుకులు అతని మనుమలు లేవీయులైన వారి బంధువులు దేవుని మందిరములో పనిచేసే వారిపై పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. రాతి చెక్కడం పనివారు యెహోవా మందిరం పునాది వేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దావీదు నిర్ణయించిన క్రమం ప్రకారం యాజకులు తమ వస్త్రాలు ధరించుకుని బాకాలతో నిలబడ్డారు. ఆసాపు వంశం వారైన లేవీయులు చేతి తాళాలతో యెహోవాను స్తుతించారు. వీరు వంతుల వారీగా యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది అని పాడుతూ యెహోవాని కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు. గతంలో ఉన్న మందిరాన్ని చూసిన యాజకుల్లో లేవీయుల కుటుంబ పెద్దల్లో ముసలివారు చాలా మంది ఇప్పుడు వేస్తున్న మందిరం పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. కొంతమంది సంతోషముతో గట్టిగా కేకలు వేశారు. ఏవి ఏడుపులో ఏవి హర్షధ్వానాలో ప్రజలు తెలుసుకోలేకపోయారు. ప్రజలు వేసిన కేకల శబ్దం చాలా దూరం వినబడింది. ఎజ్రా 4వ అధ్యాయము. దేవాలయం కట్టడాన్ని అడ్డగించడం. అప్పుడు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయం కడుతున్న విషయం యూదా బెన్యామీను ప్రజల శత్రువులకు తెలిసింది. వారు జెరుబ్బాబెలును పూర్వీకుల వంశాల పెద్దలను కలుసుకుని, మీరు సేవించే దేవుణ్ణి మేము కూడా సేవిస్తున్నాము. ఇక్కడికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజు ఎసర్హదోను కాలము నుండి మేము యెహోవాకు బలులు అర్పిస్తున్నాము. మేము కూడా మీతో కలిసి ఆలయం కడతాం అని చెప్పారు. అందుకు జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలు పెద్దల్లో మిగిలినవారు, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరం కట్టాల్సిన అవసరం లేదు. పర్షియా దేశపు రాజు కోరేషు మాకిచ్చిన అనుమతి ప్రకారం మేమే పూనుకుని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరం కట్టుకుంటాం అని వారితో చెప్పారు. ఆ దేశంలో నివాసం ఉంటున్న ప్రజలు యూదులకి ఇబ్బందులు కల్పించారు. ఆలయం కడుతున్న వారిని ఆటంకపరిచి గాయపరిచారు. అంతేకాక పర్షియా దేశపు రాజు కోరేషు కాలమంతటిలో పర్షియా రాజు దర్యావేసు పాలనా కాలం వరకు ఆలయం కట్టే వారి ప్రయత్నాలు భగ్నం చేయడానికి మంత్రులకు లంచాలు ఇచ్చారు. ఇంకా అహష్వేరోసు పాలించడం ప్రారంభించినప్పుడు వారు యూదా యెరూషలేము నివాసుల గురించి ఉత్తరం రాసి వారిపై తప్పుడు నేరాలు ఆరోపించారు. అర్తాషస్తాకు రాసిన ఉత్తరం. పర్షియా దేశం రాజు అర్తాషస్తా పాలనలో బిస్లాము మిత్రిదాతు టాబీయేలు వారి పక్షంగా ఉన్న మిగిలినవారు అతనికి ఉత్తరం రాసి పంపారు. ఆ ఉత్తరం అరమేయిక్ భాషలో రాయగా దాన్ని తర్జుమా చేశారు. నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి సింసయి యెరూషలేము గురించి ఈ విధంగా ఉత్తరం రాసి అర్తహషస్తాకు పంపారు. నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి, వారి సహచరులు అంటే దీన్, అపర్షాతాక్, తార్పెల్, అపరాస్, ఎరుకు, బబులోను, సూసాను, దెహా, ఏలాము జాతుల వారు గతములో ఘనత వహించిన అషూర్, బనీపాల్, సొమ్రోను పట్టణములో నది ఇవతల వైపున ఉంచిన మిగిలిన ప్రజలు రాస్తున్న విషయాలు. వీరంతా అర్తహషస్తా రాజుకు రాసి పంపిన ఉత్తరం నకలు. నది ఇవతల వైపు ఉన్న మీ దాసులమైన మేము రాజైన మీకు విన్నవించేదేమంటే, మీ పాలనలో ఉండి మా ప్రాంతానికి వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి తిరుగుబాటు చేసే ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు దాని గోడలు నిలబెట్టి పునాదులు బాగు చేస్తున్నారు. కాబట్టి రాజైన మీకు తెలియజేసేదేమిటంటే, ఈ పట్టణం గోడలు నిలబెట్టి పట్టణం కట్టిన పక్షంలో వారు ఇకపై శిస్తుగాని సుంకంగాని పన్నుగాని మీకు చెల్లించరు. అప్పుడు రాజుకు వచ్చే రాబడి తగ్గిపోతుంది. మేము రాజు ఉప్పు తిన్నవారం కాబట్టి రాజుకు నష్టం కలగకుండా చూడాలని ఈ ఉత్తరం పంపి రాజైన మీకు ఈ విషయం తెలియజేస్తున్నాము. తమ పూర్వీకులు రాయించిన రాజ్యపు దస్తావేజులు చూస్తే ఈ పట్టణం ప్రజలు తిరుగుబాటు చేసేవారుగా, రాజులకు దేశాలకు కీడు తలపెట్టేవారని, కలహాలు రేపేవారని, ఆ కారణం వల్లనే ఈ పట్టణం నాశనానికి గురయ్యిందని మీకు తెలుస్తుంది. కాబట్టి రాజువైన మీకు మేము స్పష్టంగా చెప్పేదేమంటే, ఈ పట్టణ నిర్మాణం పూర్తి అయితే ఇకపై నది ఇవతల వైపు మీకు హక్కు అధికారం ఏమీ ఉండదు. అప్పుడు రాజు ఇలా జవాబు రాయించాడు. మంత్రి రెహమూకు, కార్యదర్శి షిమ్షయికి, షోమ్రోనులో నివసించే వారి పక్షంగా ఉన్న మిగిలిన వారికి, నది అవతల ఉన్న మిగిలిన వారికి క్షేమం కలుగుగాక. మీరు మాకు పంపిన ఉత్తరం ప్రశాంతంగా చదివించుకున్నాం. దీని విషయం నేనిచ్చిన ఆజ్ఞను బట్టి పరిశీలించినప్పుడు, పూర్వము నుండి ఆ పట్టణ ప్రజలు రాజద్రోహం చేసి కలహాలు రేపుతూ తిరుగుబాటు చేసేవారని మాకు నిర్ధారణ అయ్యింది. గతంలో యెరూషలేము పట్టణంలో బలవంతులైన రాజులు పాలన చేశారు. వారు నది అవతల ఉన్న దేశాలన్నిటినీ పాలించినందువల్ల ఆ దేశాలన్నీ వారికి శిస్తు, సుంకం, పన్నులు చెల్లించారు. కాబట్టి మేము అనుమతి ఇచ్చే వరకు వాళ్ళు ఆ పట్టణ నిర్మాణ పనులు ఆపివేయాలని ఆజ్ఞాపించండి. పని జరగకుండా ఉండేలా తప్పకుండా జాగ్రత్త పడండి. రాజ్యానికి నష్టం, ద్రోహం కలగకుండా చూడండి. రాజైన అర్తహషస్తా పంపిన ఉత్తరములోని వివరాలు రెహమూకు, షిమ్షయికి, వారి పక్షం వహించిన మిగిలిన వారికి తెలిసింది. వారు వెంటనే యెరూషలేములో నిర్మాణ పనిలో ఉన్న యూదుల దగ్గరికి వచ్చి బలవంతంగా అధికారపూర్వకంగా పని ఆపించారు. కాబట్టి యెరూషలేములో దేవుని మందిరం నిర్మాణ పని నిలిచిపోయింది. ఈ విధంగా పర్షియా దేశపు రాజు దర్యావేసు పాలనలో 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయింది. ఎజ్రా 5వ అధ్యాయము. దర్యావేసుకు తత్తయినై లేక హగ్గయి ప్రవక్త ఇద్దో కొడుకు ప్రవక్త అయిన జకరియా యూదాదేశములో యెరూషలేములో ఉంటున్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రకటించారు. సయల్తియేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషువా ఇద్దరూ బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి సహాయం చేస్తూ వచ్చారు. అప్పుడు నది ఇవతల అధికారులుగా ఉన్న తతైనై, శతర్భోజనయ్యి, వారితోబాటు మరికొందరు యూదుల దగ్గరికి వచ్చారు. వారు ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు. దాన్ని నిర్మిస్తున్న వారి పేర్లు, ఇతర విషయాలు కూడా వాళ్ళు అడిగారు. అయితే యూదుల దేవుడు వారిపై తన కాపుదల ఉంచడం వలన ఈ విషయంలో చక్రవర్తి దర్యావేషి నుండి అనుమతి వచ్చే వరకు అధికారులు కట్టడం పని జరగకుండా అడ్డుకోలేదు. నది ఇవతల అధికారులైన తతైనై, శతుర్భోజనయ్యి, వారితో ఉన్న ఇతర అధికారులు చక్రవర్తి దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ప్రతి ఇది. రాజైన దర్యావేషుకు సమస్త క్షేమ సుఖాలు కలుగు గాక. రాజువైన మీకు తెలియాల్సిన విషయాలు ఏమిటంటే, మేము మహాదేవుని మందిరం ఉన్న యూదుల ప్రాంతానికి వెళ్ళాం. దాన్ని పెద్ద పెద్ద రాళ్లతో కడుతూ ఉన్నారు. గోడల మధ్యలో స్తంభాలు వేస్తున్నారు. ఈ పని త్వరత్వరగా కొనసాగుతూ పూర్తి కావస్తున్నది. ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు అని అక్కడున్న పెద్దలను మేము అడిగాము. మీకు తెలియజేయడం కోసం అజమాయిషీ చేస్తున్న అధికారుల పేర్లు రాసి ఇమ్మని కూడా అడిగాము. దానికి వారు ఇలా జవాబిచ్చారు, భూమి ఆకాశాలకు దేవుడైన వాడికి సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల్లో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాం. మా పూర్వీకులు ఆకాశములో నివాసముండే దేవునికి కోపం పుట్టించినందువల్ల ఆయన వారిని కల్దీయుడైన బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బబులోను దేశానికి బందీలుగా తీసుకువెళ్ళాడు. అయితే బబులోను రాజు కోరేషు తన పాలన మొదటి సంవత్సరంలో దేవుని మందిరం తిరిగి కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు. అంతేకాక నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయము నుండి తీసుకువెళ్ళి బబులోను గుడిలో ఉంచిన వెండి బంగారు సామాగ్రిని రాజైన కొరేషు ఆ గుడిలో నుండి తెప్పించాడు. శేష్బజారును గవర్నరుగా నియమించి దేవుని మందిరాన్ని అది ఉన్న స్థలములో కట్టించి ఆ సామాగ్రిని తీసుకువెళ్ళి యెరూషలేము పట్టణములోని దేవాలయములో ఉంచే బాధ్యతలు అతనికి అప్పగించాడు. కాబట్టి శేష్బజారు వచ్చి యెరూషలేములోని దేవుని మందిరం పునాది వేయించాడు. అప్పటినుండి నేటి వరకు దాన్ని కడుతూ ఉన్నాము. పని ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి చక్రవర్తికి ఇష్టమైతే బబులోను పట్టణంలో ఉన్న రాజుకు చెందిన ఖజానాలో వెతికించి యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కట్టించాలని కోరేషు రాజు నిర్ణయించాడో లేదో తెలుసుకోవచ్చు. అప్పుడు చక్రవర్తి ఈ విషయంలో తన నిర్ణయం తెలియజేయాలని కోరుకుంటున్నాం. యజ్రా 6వ అధ్యాయము. దర్యావేషు రాజు దేవాలయం నిర్మాణానికి ఆజ్ఞ. అప్పుడు దర్యావేషు చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం బబులోను ఖజానాలో ఉంచిన దస్తావేజులను వెతికారు. మాదియా ప్రాంతంలోని ఎగ్బతానా పట్టణంలో ఒక గ్రంథపు చుట్ట దొరికింది. అందులో ఈ విషయాలు రాసి ఉన్నాయి. కొరేషు చక్రవర్తి పాలన మొదటి సంవత్సరంలో అతడు యెరూషలేములో ఉండే దేవుని ఆలయం విషయంలో చేసిన నిర్ణయం, బలులు అర్పించడానికి వీలైన స్థలంగా ఆ మందిరాన్ని నిర్మించాలి, దాని పునాదులు స్థిరంగా వేయాలి, దాని పొడవు 60 మూరలు, వెడల్పు 60 మూరలు ఉండాలి. మందిరం 3 వరుసలున్న పెద్ద పెద్ద రాళ్లతో ఒక వరుస సరికొత్త మానులతో కట్టాలి. దానికయ్యే ఖర్చంతా రాజు ధనాగారం నుండి ఇవ్వాలి. యెరూషలేములో ఉన్న ఆలయము నుండి నెబుకద్నెజరు రాజు బబులోనుకు తీసుకువచ్చిన వెండి బంగారు సామాగ్రిని తిరిగి తీసుకువెళ్ళి దేవుని మందిరంలో వాటి స్థలంలో ఉంచాలి. అప్పుడు దర్యావేషు రాజు ఇలా ఆజ్ఞాపించాడు, నది అవతల అధికారులైన తతైనై శతర్భోజ్నయి అనే మీరు, మీతో ఉన్న అధికారులు యూదులు కడుతున్న దేవుని మందిరం పనిలో జోక్యం చేసుకోవద్దు. దేవుని మందిరం పని జరగనివ్వండి. యూదుల అధికారులు పెద్దలు దేవుని మందిరాన్ని దాని స్థలంలో కట్టుకోనివ్వండి. దేవుని మందిరం పని కొనసాగేలా యూదుల పెద్దలకు మీరు చేయాల్సిన సహాయాన్ని గుర్చి మేము ఇలా నిర్ణయించాము. రాజు ధనాగారంలో నుండి, అంటే నది అవతల పన్నుగా వసూలైన సొమ్ములో నుండి ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా వారి పని కోసం కావలసిన మొత్తాన్ని ఇవ్వాలి. ఆకాశంలో నివసించే దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, గొర్రెలు, పొట్టేళ్లు, గోధుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె మొదలైన వాటిని యాజకులకు ఇవ్వాలి. యెరూషలేములో ఉంటున్న వారు ఆకాశములో ఉండే దేవునికి సువాసన గల అర్పణలు అర్పించి రాజు, అతని సంతానం బతికి ఉండేలా ప్రార్థన చేస్తారు. కాబట్టి వారు కోరినదంతా ప్రతిరోజు తప్పకుండా ఇవ్వాలి. ఇంకా నేను నిర్ణయించినదేమిటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞను తిరస్కరిస్తే అతని ఇంటి దూలాల్లో ఒకదాన్ని ఊడదీసి దాన్ని నిలబెట్టి దానిపై అతన్ని ఉరితీయాలి. అతడు చేసిన ఆ తప్పును బట్టి అతడి ఇంటిని చెత్తకుప్పగా చెయ్యాలి. ఏ రాజులైనా ప్రజలైనా ఈ ఆజ్ఞను ఉల్లంఘించి యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే తన సన్నిధిని అక్కడ ఉంచిన దేవుడు వారు నశించిపోయేలా చేస్తాడు. మందిర నిర్మాణ పని వేగంగా జరగాలి. దర్యావేషు అనే నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను అని రాయించి ఆజ్ఞ జారీ చేశాడు. మందిర నిర్మాణం పూర్తి ప్రతిష్ఠించడం. అప్పుడు నది అవతల ఉండే అధికారులు తతైనై చతుర్భోజనయ్యి వారిని అనుసరించేవారు దర్యావేషు రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వేగంగా పని జరిగించారు. హగ్గయి ప్రవక్త జకర్యా ప్రవక్తల హెచ్చరికలతో వారి పర్యవేక్షణలో యూదుల పెద్దలు ఆలయం కట్టిస్తూ పని సవ్యంగా జరిపించారు. ఈ విధంగా కోరేషు దర్యావేషు అర్తాషస్త అనే పర్షియా దేశపు రాజుల ఆజ్ఞ ప్రకారము దేవుని ఆజ్ఞను అనుసరించి ఆలయం నిర్మిస్తూ చివరకు ఆ పని పూర్తి చేశారు. దర్యావేషు రాజు పాలనలో 6వ సంవత్సరం ఆదారు నెల 3వ రోజుకి మందిర నిర్మాణం పూర్తి అయ్యింది. అప్పుడు ఇశ్రాయేలీయులు యాజకులు లేవీయులు చెర నుండి విడుదలైన మిగిలిన వారు ఆనందంగా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు. దేవుని ఆలయ ప్రతిష్ఠ సమయంలో 100 ఎద్దులను 200 పొట్టేలను 400 గొర్రెపిల్లలను వధించారు. ఇవిగాక ఇశ్రాయేలీయులందరి పక్షంగా పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలు గోత్రాల లెక్క ప్రకారం 12 మేకపోతులను బలిగా అర్పించారు. వారు యెరూషలేములో ఉన్న దేవుని సేవ జరిపించడానికి మోషే గ్రంథములో రాసి ఉన్న తరగతుల ప్రకారం యాజకులను వరుసల ప్రకారం లేవీయులను నియమించారు. పస్కా పండుగ చెర నుండి విడుదల పొందినవారు మొదటి నెల 14వ రోజున పస్కా పండుగ ఆచరించారు. యాజకులు లేవీయులు తమను తాము శుద్ధి చేసుకుని చెర నుండి విడుదల పొందిన వారందరి కోసం తమ బంధువులైన యాజకుల కోసం తమ కోసం పస్కా పశువును వధించారు. చెర నుండి విడుదల పొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు వాటిని తిన్నారు. ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి ప్రజలు దేవుడైన యెహోవా ఆశ్రయము కోరి అపవిత్రతను నుండి తమను తాము ప్రత్యేకించుకుని వారు కూడా వచ్చి పులియన రొట్టెలు తిని 7 రోజుల పండుగను ఆనందంతో జరుపుకున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుని మందిరం పని విషయంలో యెహోవా అష్షూరు రాజు మనసు మార్చి వారికి ధైర్యం కలిగించి వారు ఆనందభరితులయ్యేలా చేశాడు. ఎజ్రా 7వ అధ్యాయము. ఎజ్రా యెరూషలేము పట్టణానికి రావడం. ఈ విషయాలన్నీ జరిగిన తరువాత పర్షియా దేశపు రాజు అర్తాషస్త పాలనలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. అతడు సెరాయా కొడుకు, సెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా కొడుకు, హిల్కీయా షల్లూము కొడుకు, షల్లూము సాదోకు కొడుకు, సాదోకు అహీటూబు కొడుకు, అహీటూబు అమరియా కొడుకు, అమరియా అజర్యా కొడుకు, అజర్యా మెరాయోతు కొడుకు, మెరాయోతు జెరహ్యా కొడుకు, జెరహ్యా ఉజ్జీ కొడుకు, ఉజ్జీ బుక్కీ కొడుకు, బుక్కీ అభిషువా కొడుకు, అభిషువా పినేహాసు కొడుకు, పినేహాసు ఎలియాజరు కొడుకు, ఎలియాజరు ప్రధాన యాజకుడు అహరోను కొడుకు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న లేఖికుడు. దేవుడైన యెహోవా కాపుదల అతనిపై ఉండడం వల్ల అతడు ఏమి కోరినా రాజు అతని మనవులు అంగీకరించాడు. రాజైన అర్తాషస్త పాలన 7వ సంవత్సరంలో కొందరు ఇశ్రాయేలీయులు యాజకులు లేవీయులు గాయకులు ద్వారపాలకులు దేవాలయ సేవకులు బయలుదేరి యెరూషలేము పట్టణానికి వచ్చారు. రాజు పాలనలో 7వ సంవత్సరం 5వ నెలలో ఎజ్రా యెరూషలేము నుండి వచ్చాడు. అతడు మొదటి నెల 1వ రోజున బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కాపుదలతో 5వ నెల 1వ రోజుకు యెరూషలేము చేరుకున్నాడు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని ప్రకారం నడుచుకోవాలని ఇశ్రాయేలీయులకు దాని చట్టాలను ఆజ్ఞలను నేర్పాలని స్థిరంగా నిశ్చయం చేసుకున్నాడు. ఎజ్రాకు అర్తాషస్త రాజు పంపిన ఉత్తరం. యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల చట్టాల విషయంలో లేఖికుడు యాజకుడు అయిన ఎజ్రాకు అర్తాషస్త రాజు పంపిన ఉత్తరం నకలు. రాజైన అర్తాషస్త రాస్తున్నది. ఆకాశంలో ఉండే దేవుని ధర్మశాస్త్రములో ప్రవీణుడు యాజకుడు అయిన ఎజ్రాకు క్షేమం కలుగుగాక. నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి యూదా యెరూషలేము పరిస్థితులను తనిఖీ చేయడానికి రాజు 7 మంత్రులు నిన్ను పంపించారు. కాబట్టి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. మా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయుల్లోని యాజకులు లేవీయుల్లో ఎవరైతే యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో వాళ్ళంతా నీతో కలిసి వెళ్ళవచ్చు. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు దేవునికి రాజు అతని మంత్రులు ఇష్టపూర్వకంగా సమర్పించిన వెండి బంగారాలను నీ వెంట తీసుకు వెళ్ళాలి. ఇంకా బబులోను రాజ్యమంతటా నీకు దొరికే వెండి బంగారంతో పాటు ప్రజలు యాజకులు యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరానికి స్వచ్ఛందంగా సమర్పించే వస్తువులను కూడా నువ్వు తీసుకు వెళ్ళాలి. ఆలస్యం చేయకుండా నువ్వు ఆ సొమ్ముతో ఎద్దులను పొట్టేళ్లను గొర్రెపిల్లలను వాటికి చెందిన నైవేద్యాలను పానార్పణలను కొనుగోలు చేసి యెరూషలేములో ఉన్న మీ దేవుని మందిరంలో బలిపీఠం మీద వాటిని అర్పించు. మిగిలిన వెండి బంగారాలతో మీ దేవుని చిత్తానుసారం నీకు మీ వారికి సముచితముగా అనిపించిన దాన్ని చెయ్యవచ్చు. మీ దేవుని మందిరం సేవ కోసం నీకు ఇచ్చిన వస్తువులన్నిటినీ యెరూషలేములోని దేవుని సన్నిధిలో అప్పగించాలి. మీ దేవుని మందిర విషయంలో మీకు అవసరమైనవి ఇంకా ఏవైనా కావలసి వస్తే వాటిని రాజు ధనాగారం నుండి నువ్వు పొందవచ్చు. అంతేగాక అతడు రాజునైన అర్తహషస్త అనే నేను స్వయంగా నది అవతల ఖజానా అధికారులైన మీకు ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే, ఆకాశములో ఉండే దేవుని ధర్మశాస్త్రం లేఖికుడు యాజకుడు అయిన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా మీరు వాటిని అతనికి అందజేయండి. 3.5 టన్నుల వెండి, 1,000 తూముల గోధుమలు, 2,200 లీటర్ల ద్రాక్షారసం, 300 తూముల నూనె, ఇంకా అవసరమైన దానికంటే మించి ఉప్పు ఇవ్వండి. ఆకాశములో ఉండే దేవుడు ఏమి నిర్ణయించాడో దానినంతా ఆ దేవుని మందిరానికి జాగ్రత్తగా చేయించండి. రాజ్యం మీదికి, రాజు మీదికి, రాజకుమారుల మీదికి ఎందుకు దేవుని కోపం రగులుకునేలా చేసుకోవాలి? యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ పరిచారికులు, దేవుని మందిరములో పనిచేసే వారి విషయంలో మా నిర్ణయం ఏమిటంటే, వారిపై శిస్తుగాని సుంకం గాని పన్ను గాని విధించే అధికారం మీకు లేదని గ్రహించండి. ఎజ్రా, నీవు నది అవతలి వైపు ప్రజలకు న్యాయం చేయడానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానముతో నువ్వు నీ దేవుని ధర్మశాస్త్ర విధులు తెలిసిన వారిలో కొందరిని అధికారులుగా న్యాయాధిపతులుగా నియమించాలి. ధర్మశాస్త్ర విధులు తెలియని వారికి వాటిని నేర్పించాలి. మీ దేవుని ధర్మశాస్త్రాన్ని రాజు నియమించిన చట్టాలను గైకొనని వారిపై త్వరగా విచారణ జరిపి వారికి మరణశిక్ష గాని దేశ బహిష్కరణ గాని వారి ఆస్తులను జప్తు చేయడం గాని చెరసాల గాని విధించాలి. యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి ఘనత కలిగేలా చేయడానికి రాజుకు అలాంటి ఆలోచన పుట్టించినందుకు మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగుగాక. రాజు అతని మంత్రులు ఆస్థాన అధిపతులు నాపై దయచూపేలా దేవుడు అనుగ్రహించాడు. నా దేవుడైన యెహోవా కాపుదల నాకు తోడుగా ఉన్నందువల్ల నేను బలపడి నాతో కలిసి పనిచేయడానికి ఇశ్రాయేలీయుల ప్రధానులను సమావేశపరిచాను. ఎజ్రా 8వ అధ్యాయము. ఎజ్రాతో కలిసి తిరిగి వచ్చిన కుటుంబ వివరాలు. అర్తహషస్త చక్రవర్తి పరిపాలనలో బబులోను దేశం నుంచి నాతో కలిసి వచ్చిన కుటుంబ నాయకుల వంశావళి ఇది. ఫీనెహాసు వంశము నుంచి గెర్షోము, ఈతామారు వంశము నుంచి దానియేలు, దావీదు వంశము నుంచి హట్టూసు, పరోషు వంశములో ఉన్న సెకన్యా వంశము నుంచి జకరియా, అతనితో పాటు 150 మంది పురుషులు. పహోత్మోయాబు వంశములో ఉన్న జరహియా కొడుకు ఎలియోయేనే, అతనితో పాటు 200 మంది పురుషులు. సెకన్యా వంశములో ఉన్న యహాజియేలు కొడుకు, అతనితో పాటు 300 మంది పురుషులు. ఆదీను వంశములో ఉన్న యోనాతాను కొడుకు ఎబేదు, అతనితో పాటు 50 మంది పురుషులు. ఏలాము వంశములో ఉన్న అతల్యా కొడుకు యషయా, అతనితో పాటు 70 మంది పురుషులు. సెఫట్యా వంశంలో ఉన్న మికాయేలు కొడుకు జెబద్యా, అతనితో పాటు 80 మంది పురుషులు. యోవాబు వంశంలో ఉన్న యెహీయేలు కొడుకు ఓబద్యా, అతనితో పాటు 218 మంది పురుషులు. షెలోమీతు వంశంలో ఉన్న యోసిప్యా కొడుకు, అతనితో పాటు 160 మంది పురుషులు. బేబై వంశంలో ఉన్న బేబై కొడుకు జకర్యా, అతనితో పాటు 28 మంది పురుషులు. అజ్గాదు వంశంలో ఉన్న అక్కటా కొడుకు యోహానాను, అతనితో పాటు 110 మంది పురుషులు. అదోనీకాము సంతానంలోని చిన్న కొడుకులు ఎలీపేలేటు, ఎహీయేలు, షెమయా, వారితో పాటు 60 మంది పురుషులు. బిగ్వాయి వంశంలో ఉన్న ఊతై, జబ్బూదు, వారితో ఉన్న 70 మంది పురుషులు. యెరూషలేముకు తిరిగి రావడం. నేను వీరందరినీ అహావా వైపు ప్రవహించే నది దగ్గర సమకూర్చాను. అక్కడ మేము 3 రోజులు గుడారాలు వేసుకుని ఉన్నాం. అప్పుడు నేను అక్కడి ప్రజలను, యాజకులను పరిశీలించగా ఒక్క లేవీ గోత్రికుడు నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజరు, అరియేలు, షెమయ్యా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకరియా, మెషుల్లాము అనే వారిని, ఉపదేశకులైన యోయారీబు, ఎల్నాతాను అనే వారిని పిలిపించాను. కాసిప్యా ప్రాంతంలో ఉండే యుద్ధో అనే అధికారి దగ్గరికి వారిని పంపించాను. మా దేవుని మందిరంలో సేవ చేసేందుకు పరిచారకులను మా దగ్గరికి తీసుకువచ్చేలా కాసిప్యా ప్రాంతంలో ఉండే యుద్ధోతు, అతని బంధువులైన దేవాలయ సేవకులతో చెప్పవలసిన మాటలు వారికి తెలియజేశాను. మన దేవుని కరుణాహస్తం మాకు కాపుదలగా ఉన్నందువల్ల వారు సెరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిసి మొత్తం 18 మందిని వెంటబెట్టుకు వచ్చారు. ఈ సెరేబ్యా గొప్ప మేధావి. ఇతడు ఇశ్రాయేలుకు పుట్టిన లేవీ వంశస్థుడైన మహలీ కొడుకుల్లో ఒకడు. వారు అసభ్యాను, అతనితో మెరారి వంశీయుడు యషియాను, అతని బంధువులను, వారి కొడుకులను మొత్తం 20 మందిని తీసుకువచ్చారు. లేవీయులు జరిగించే సేవలో సహాయం చేయడానికి దావీదు అతని అధిపతులు నియమించిన దేవాలయ సేవకుల్లో 220 మంది వచ్చారు. వీరందరినీ వారి పేరుల ప్రకారం నియమించారు. అప్పుడు దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని మాకు, మా సంతానానికి, మా ఆస్తిపాస్తులకు క్షేమకరమైన ప్రయాణం జరిగేలా దేవుణ్ణి వేడుకోవడానికి అహావా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రకటించాను. ఆయన్ని వేడుకునే వారికి క్షేమం కలిగించడానికి మన దేవుని హస్తం కాపుదలగా ఉంటుంది గాని ఆయనను తిరస్కరించే వారిపైకి ఆయన తీవ్రమైన కోపం రగులుకుంటుందని మేము రాజుతో చెప్పాము. అందువల్ల దారి మధ్యలో శత్రువుల బారి నుండి మమ్మల్ని కాపాడడానికి సైనికులను, గుర్రపు రౌతులను సహాయంగా పంపమని రాజును అడిగేందుకు నాకు సిగ్గు అనిపించింది. ఈ విషయాన్ని బట్టి మేము ఉపవాసము ఉండి దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన మా విన్నపం ఆలకించాడు. నేను యాజకుల్లో ముఖ్యమైన 12 మందిని, సెరేబ్యా, అషబ్యా, వీరి బంధువుల్లో 10 మందిని సిద్ధం చేశాను. మన దేవుని ఆలయం నిలబెట్టడానికి దేశపు రాజు, అతని మంత్రులు, అధిపతులు, ఇంకా అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులంతా సమర్పించిన వెండి, బంగారాలను, ఇతర సామాగ్రిని బరువు తూచి వారికి అప్పగించాను. 1,300 మనుగుల వెండి, 200 మనుగుల వెండి వస్తువులు, 200 మనుగుల బంగారం, 7,000 తులాల బరువున్న 20 బంగారపు గిన్నెలు, బంగారమంతా ఖరీదైన పరిశుద్ధమైన 2 రాగిపాత్రలు లెక్కబెట్టి వారికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠిత అయినవారు, పాత్రలు కూడా ప్రతిష్ట అయినాయి, ఈ వెండి బంగారాలు మీ పూర్వీకుల దేవుడైన యెహోవా కోసం ఇచ్చిన అర్పణలు, కాబట్టి మీరు యెరూషలేములో ఉన్న యెహోవా ఆలయం ఖజానా గదుల్లో యాజకుల, లేవీయుల, ఇశ్రాయేలు పెద్దల ప్రధానుల సమక్షంలో వాటి బరువు తూచి లెక్క అప్పగించేదాకా వీటిని జాగ్రత్తగా ఉంచండి అని వారితో చెప్పాను. యాజకులు, లేవీయులు వాటి లెక్క, బరువు సరిచూసుకుని యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళడానికి ఆ వెండి, బంగారు పాత్రలను, ఇతర సామాగ్రిని తీసుకున్నారు. మేము మొదటి నెల 12వ రోజుకు యెరూషలేము చేరుకోవాలని అహావా నది దగ్గర నుండి బయలుదేరాము. మా దేవుని హస్తం మాకు కావలిగా ఉండి శత్రువుల బారి నుండి, దారిలో కాపు కాసి ఉన్నవారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందువల్ల మేము యెరూషలేముకు వచ్చి 3 రోజులు అక్కడ బస చేశాము. 4వ రోజు వెండి బంగారు పాత్రలను మందిరంలో యాజకుడైన ఊరియా కొడుకు మెరేమోతు కాటా వేశాడు. అతనితో పాటు ఫీనెహాసు కొడుకు ఎలియాజరు, లేవీ గోత్రికుడైన యోషువ కొడుకు యజాబాదు, బిన్మయి కొడుకు నోవద్యా కూడా అక్కడ ఉన్నారు. తీసుకువచ్చిన సామాగ్రి లెక్క ప్రకారం, బరువు ప్రకారం అన్నిటినీ సరిచూసి వాటి మొత్తం బరువు ఎంతో పుస్తకములో రాశారు. చెరలోకి వెళ్లిన వారికి పుట్టి చెర నుండి విడుదలై తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలు దేవునికి దహన బలులు అర్పించారు. ఇశ్రాయేలీలందరి పక్షంగా 12 ఎద్దులను, 96 పొట్టేళ్లను, 77 గొర్రెపిల్లలను అర్పించారు. పాప పరిహారార్థ బలి కోసం 12 మేకపోతులు తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించారు. చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞలో ఉన్న దస్తావేజులను నది ఇవతల ఉన్న రాజు సేనాధిపతులకు అధికారులకు అప్పగించారు. అప్పుడు వారు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ఆలయం పనికి సహాయం చేశారు. ఎజ్రా 9వ అధ్యాయము. ఎజ్రా ప్రార్థించడం. ఈ విషయాలన్నీ ముగిసిన తరువాత పెద్దలు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు, ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు అందరూ కనానీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, యోబూసీయుల, అమ్మోనీయుల, మోయాబీయుల, ఐగుప్తీయుల, అమోరీయుల జాతి ప్రజల నుండి తమను తాము ప్రత్యేకపరుచుకోకుండా ఆ జాతుల ప్రజలు చేస్తున్న అసహ్యకరమైన చెడ్డ పనులు వారు కూడా చేస్తున్నారు. వారి ఆడపిల్లలను పెళ్లి చేసుకుంటున్నారు, తమ కూతుళ్ళని వారి కొడుకులకు ఇస్తున్నారు. ప్రత్యేక జనంగా ఉండాల్సిన వీరు ఆ జాతుల పవిత్రమైన ప్రజలతో కలిసిపోయారు. పైగా ఈ తప్పులు చేస్తున్న వారిలో మన పెద్దలు, అధికారులు కూడా ప్రముఖంగా ఉన్నారు. ఈ సంగతి విని నేను నిర్ఘాంతపోయాను. నా అంగీని, దుప్పటిని చింపుకుని, నా తల వెంట్రుకలు, గడ్డపు వెంట్రుకలు పెరికివేసుకుని కూర్చుండిపోయాను. గతంలో చెర నుండి తిరిగి వచ్చిన వారు జరిగించిన దోషాలు తెలిసిన ఇశ్రాయేలీయులు దేవుని మాటకు భయపడే ప్రజలు నా దగ్గరికి గుంపులుగా వచ్చారు. నేను అయోమయ స్థితిలో సాయంత్రం బలి అర్పించే సమయం దాకా అలాగే కూర్చుండిపోయాను. సాయంత్రం బలి అర్పించే సమయానికి నేను కృంగిన స్థితి నుంచి తేరుకుని లేచాను. నా దుప్పటి, అంగీ చిరిగిపోయి ఉన్న స్థితిలోనే మోకరించి నా దేవుడైన యెహోవా వైపు చేతులు పైకెత్తి ఇలా ప్రార్థించాను, నా దేవా, నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తి చూపలేక సిగ్గుతో కృంగిపోయి ఉన్నాను. మా దోషాలు మా తలల కంటే పైగా పెరిగిపోయాయి. మా నేరాలు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయాయి. మా పూర్వీకులతో మొదలు ఇప్పటి వరకు మేమంతా ఘోరమైన అపరాధాలు చేస్తూ వచ్చాము. మేము చేసిన దోషాలను బట్టి ఈ రోజు ఉన్నట్టుగా మేము, మా రాజులు, యాజకులు, అన్యదేశపు రాజుల స్వాధీనములో చావుకు, చెరకు, దోపిడీకి గురై ఉండడం వలన ఎంతో అవమాన భారంతో సిగ్గుపడుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు మా దేవుడైన యెహోవా మా కళ్ళను వెలిగించి మా బానిసత్వము నుండి మేము సేద దీరేలా, మాలో కొందరిని జీవించి ఉండేలా చేసి ఆయన పరిశుద్ధ స్థలములో మేము స్థిర నివాసం ఏర్పరచుకునేలా కొంతవరకు మా విషయంలో దయచూపించాడు. నిజంగా మేము దాసులమైనప్పటికీ మా దేవుడువైన నువ్వు మమ్మల్ని ఆ దాస్యములోనే ఉండనియ్యలేదు. పర్షియా దేశపు రాజుల ముందు మా పట్ల దయచూపించావు. మేము సేద దీరేలా మా దేవుని ఆలయం నిలబెట్టావు. యూదాదేశములోని యెరూషలేము పట్టణములో పాడైపోయిన స్థలాలను తిరిగి బాగుచేయడానికి, మాకు ఒక ఆశ్రయం కల్పించడానికి నీ కృప అనుగ్రహించావు. మా దేవా, ఇంత కనికరం పొందిన మేము ఇంకేం చెప్పగలం? నీ దాసులైన ప్రవక్తల ద్వారా నువ్వు మాకిచ్చిన ఆజ్ఞలను అనుసరించలేకపోయాం. ప్రవక్తలు మాతో చెబుతూనే వచ్చారు, మీరు స్వతంత్రించుకోబోయే దేశం అక్కడి ప్రజల హేయకృత్యాలతో, మలిన కార్యాలతో అపవిత్రం అయిపోయింది. వారు చేసిన అసహ్యమైన పనులు దేశం 4 దిక్కులకు వ్యాపించాయి. అందువల్ల మీరు మీ కూతుళ్లను వారి కొడుకులకు, వారి కూతుళ్లను మీ కొడుకులకు ఇచ్చి పుచ్చుకోకండి. వాళ్లకు క్షేమం, సుఖ సౌఖ్యాలు కలగాలని ఎన్నడూ కోరుకోవద్దు. ఇలా చేసినట్లయితే మీరు స్థిరంగా నిలిచి ఆ దేశ సుఖాలు అనుభవించి మీ పిల్లలకు శాశ్వతంగా నిలిచి ఉండే వారసత్వం అప్పగిస్తారు. మా చెడ్డ పనులు, ఘోరమైన అపరాధం కారణంగా ఈ బాధలన్నీ మా పైకి వచ్చాయి. మా దేవుడవైన నువ్వు మా దోషాలకు రావలసిన శిక్షను తగ్గించి మాకు ఈ విధంగా విడుదల కలిగించావు. అయితే మేము నీ ఆజ్ఞలు అతిక్రమించి అసహ్యకరమైన పనులు చేసే ఈ ప్రజలతో సాంగత్యం చేసినప్పుడు తప్పించుకునే మార్గం లేని విధంగా మాలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ నాశనం చెయ్యాలన్నంత కోపం నీకు వస్తుంది గదా. యెహోవా, ఇశ్రాయేలు దేవా, నువ్వు నీతిపరుడివి, కాబట్టి ఈనాటి వరకు మిగిలిన మేము కొద్దిమందిమే. ఇదిగో మేము నీ సన్నిధిలో అపరాధులము. నీ సన్నిధిలో నిలబడడానికి ఎవ్వరికీ అర్హత లేదు. ఎజ్రా 10వ అధ్యాయము. ప్రజలు పాపాలను ఒప్పుకుని ఎజ్రాకు విధేయులయ్యారు. ఎజ్రా దేవుని మందిరం ముందు సాష్టాంగపడి విలపిస్తూ పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిన్నలు గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వచ్చి గట్టిగా రోదించారు. అప్పుడు ఏలాము మనుమడు, యెహీయేలు కొడుకు సెకనియా ఎజ్రాతో ఇలా అన్నాడు, మేము దేశంలో ఉన్న పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా మా దేవుని దృష్టికి పాపం చేశాం. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకుంటారన్న నిరీక్షణ ఉంది. ఈ పని ధర్మశాస్త్ర నియమం ప్రకారం జరిగేలా నాయకుడవైన నువ్వు దేవుడంటే భయపడేవారు చెబుతున్నట్టు మేము పెళ్లి చేసుకున్న భార్యలను, వారికి పుట్టిన పిల్లలను విడిచిపెట్టి పంపివేస్తామని మన దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటాం. ఈ పని నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ధైర్యంగా ఈ పని మొదలుపెట్టు. మేమంతా నీతోనే ఉంటాం. ఎజ్రా లేచి ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులంతా ఆ మాట ప్రకారమే నడుచుకుంటామని వారి చేత ప్రమాణం చేయించాడు. వారంతా ప్రమాణం చేసిన తరువాత ఎజ్రా దేవుని మందిరం ఎదుటి నుండి లేచి ఎల్యాషేబు కొడుకు యోహానాను గదిలోకి వెళ్ళాడు. అక్కడ అతడు చెరకులోనైన వారి అపరాధాలను బట్టి రోధిస్తూ భోజనం చెయ్యకుండా, నీళ్లు తాగకుండా ఉండిపోయాడు. చెర నుండి తిరిగి వచ్చిన వారంతా యెరూషలేములో తప్పక సమకూడాలని యూదా దేశమంతటా యెరూషలేము పట్టణములో దండోరా వేశారు. ప్రధానులు, పెద్దలు నిర్ణయించినట్టుగా 3 రోజుల్లోగా ఎవరైనా రాకపోతే వారి ఆస్తులు జప్తు చేసి వాటిని దేవుని మందిరపు ఆస్తిగా ప్రకటించాలని, వాళ్లను సమాజము నుండి బహిష్కరించాలని తీర్మానం చేశారు. యూదా, బెన్యామీను గోత్రాల వారంతా 3 రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. 9వ నెల 20వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇలా అన్నాడు, మీరు ఆజ్ఞను అతిక్రమించి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకుని మన జాతి పాపాన్ని ఇంకా అధికం చేశారు. కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి. అప్పుడు అక్కడ సమకూడిన వారంతా బిగ్గరగా ఇలా అన్నారు, నువ్వు చెప్పినట్టుగా మేము తప్పకుండా చేయవలసి ఉంది. అయితే ఇక్కడ జనసమూహం ఎక్కువగా ఉంది. ఇప్పుడు విపరీతంగా వర్షం కురుస్తున్నందువల్ల మేము బయట నిలబడలేకపోతున్నాము. ఈ పని 1-2 రోజుల్లో జరిగేది కాదు. ఈ విషయంలో మాలో చాలా మందిమి పాపం చేశాము. కాబట్టి అన్ని సమాజాల్లోని పెద్దలందరికీ ఈ పని కేటాయించండి. మన పట్టణాల్లో ఎవరెవరు పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకున్నారో వాళ్ళంతా గడువులోగా రావాలి. ఈ విషయంలో మాపై దేవునికి వచ్చిన తీవ్రమైన కోపం తొలగిపోయేలా ప్రతి పట్టణాల్లోని పెద్దలు, న్యాయాధిపతులు వాళ్లతో ఉండాలి. ఈ పని జరిగించడానికి ఆసాహేలు కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యహజ్యా, వాళ్లకు సహాయకులుగా మెషుల్లాము, లేవీ గోత్రికుడు సబ్బైతలను నియమించారు. చెర నుంచి వచ్చిన వారు ఆ క్రమం ప్రకారం చేశారు. యాజకుడైన ఎజ్రా పెద్దల్లో కొందరు ప్రధానులను వారి తండ్రుల ఇంటి పేర్ల ప్రకారం ఎన్నుకున్నాడు. 10వ నెల 1వ రోజున ఈ విషయాన్ని గుర్చి పరిశీలించడం మొదలుపెట్టారు. 1వ నెల 1వ రోజు నాటికి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి వ్యవహారం పరిష్కారం చేశారు. దోషులు. యాజకుల వంశంలో పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు ఎవరంటే, యోజాదాకు కొడుకు యేషువ వంశంలో అతని సహోదరుల్లో మయశేయా, ఎలియేజరు, యారీబు, గెదల్యా, వీరు తమ భార్యలను పంపివేస్తామని ప్రమాణం చేశారు. వారు అపరాధులు కావడం వల్ల తమ అపరాధం విషయంలో మందలో నుండి ఒక పొట్టేలును సమర్పించారు. ఇమ్మేరు వంశంలో హనానీ, జెబద్యా. హారిం వంశంలో మయశేయా, ఏలియా, షెమాయా, ఎహియేలు, ఉజ్జియా. పషూరు వంశంలో ఎల్యోయేనై, మయశేయా, ఇస్మాయేలు, నెతానేలు, యజోబాదు, ఎల్యాషా. లేవీ గోత్రము నుండి యజబాదు, షిమీ, కెలీతా అనే పేరున్న కెలాయా, పెతహాయా, యూదా, ఎలియాజరు. గాయక బృందానికి చెందిన ఎల్యాషీబు. ద్వారపాలకుల నుండి షల్లూము, తెలేము, ఊరి అనేవాళ్ళు. ఇశ్రాయేలీయుల్లో పరోషు వంశము నుండి రమ్యా, ఇజ్జియా, మల్కియా, మియామిను, ఎలియాజరు, మల్కియా, బెనాయా. ఏలాము వంశంలో మత్తన్యా, జకరియా, ఎహియేలు, అద్ది, ఎరేమోతు, ఏలియా. జత్తు వంశంలో ఎలియోయేనై, ఎలియాషీబు, మత్తన్యా, ఎరేమోతు, జాబాదు, అజీజా. బేబై వంశంలో యెహోహానాను, అనన్యా, జబ్బయి, అత్లయి. బానీ వంశంలో మెషుల్లాము, మల్లూకు, ఆదయా, యషూబు, సయాలు, రామోతు. పహత్మోయాబు వంశంలో ఆద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మతన్యా, బెసలేలు, బిన్నూయి, మనిషే. హరీము వంశంలో ఎలియేజరు, ఇష్షియా, మల్కియా, షెమయా, సిమ్యోను, బెన్యామీను, మల్లూకు, సెమర్యా. హాషూము వంశంలో మతేనై, మత్తత, జాబాదు, ఎలీపెలేటు, ఎరేమై, మనషే, సిమీ. బానీ వంశంలో మయిదై, అమ్రాము, ఊయేలు, బెనాయా, బేద్యా, కిలూహు, వన్యా, మెరేమోతు, ఎలియాషీబు, మతన్యా, మతేనై, యహషావు. బానీ, బిన్నుయి, షిమీ, షిలెమ్యా, నాతాను, ఆదయా, మక్నద్దయి, షామై, షారయి, అజరేలు, సెలమ్యా, షెమర్యా, షల్లూము, అమర్యా, యోసేపు. నెబో వంశానికి చెందిన ఎహియేలు, మతిత్యా, జాబాదు, జెబీనా, ఎద్దయి, యోవేలు, బెనాయా అనేవాళ్ళు. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకున్నవారు. ఈ స్త్రీలలో కొందరు పిల్లలను కూడా కన్నారు. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకున్నవారు.